ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఖరీఫ్ మొక్కజొన్నలో అధిక దిగుబడులకు సూచనలు.
మన రాష్ట్రంలో వర్షాధారంగా పండించే పంటలలో మొక్కజొన్న ముఖ్యమైనది. ముఖ్యంగా మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ మరియు నిజామాబాద్ జిల్లాలలో వర్షాధారంగా అధిక విస్తీర్ణంలో పండిస్తున్నప్పటికీ ఉత్పాదకత పరంగా రబీ మొక్కజొన్న కన్నా చాలా తక్కువ దిగుబడులు నమోదవుచున్నవి.
ఏం సూరనా, ఎక్కడికో పోయి వస్తున్నట్టే ఉన్నావు.
ఇంకెక్కడికే, ఆ మొక్కజొన్న పెరడ వరకు పోయి వస్తున్నా.
అవును, నీ పంట కోతకొచ్చినట్లుంది కదా.
ఆ వచ్చింది, కానీ ఏం లాభం? ఈసారి ఎందుకో ఆశించిన దిగుబడి వచ్చేటట్లేదు.
అదేంది, పోయిన యాసంగిలో అనుకున్నట్టే వచ్చింది కదా.
ఏమోనే, నాకు అర్థమైతలేదు ఎందుకు ఇట్లయితుందో.
అవునా, మనకి ఇట్లాంటివి ఏమర్థమైతే గా చదువుకున్న వాళ్ళకే తెలవాలి. అవును, మన ఊరికి గా సార్లు వస్తారు కదా.
ఎవరే?
ఇంకెవరు? వ్యవసాయం గురించి చెప్పే ఆఫీసర్లు. గా ఆఫీసర్ అని అడిగితే ఏమన్నా చెప్తారేమో. మొన్న గా వెంకన్నకి ఏమో చెప్పారంట.
గట్లనా? గట్లయితే వాళ్ళనే అడుగుతా నేను. నమస్కారం మేడం, నా పేరు సూరన్న.
నమస్కారం సూరన్న, చెప్పండి.
అమ్మా, నేను ఈ ఖరీఫ్ లో నా పొలంలో మొక్కజొన్న వేసిన, కానీ రబీకి వచ్చినంత దిగుబడి కూడా రావట్లేదు. గిట్లయితే నా పంట ఎట్లా పండించుకోవాలి మేడం?
అట్లా కాదు రామయ్య, కొన్ని కాలాల్లో కొన్ని పంటల్లో ఆయా కాలాన్ని బట్టి వాటి పెరుగుదల, వాటి దిగుబడి ఆధారపడి ఉంటాయి.
గట్లనా మేడం? మరి ఇప్పుడు నా పంటకి తక్కువ దిగుబడి ఎందుకు వస్తుంది మేడం?
ఈ వర్షాధార మొక్కజొన్నలో తక్కువ దిగుబడులకు గల ముఖ్య కారణాలు ఏంటంటే, సారవంతమైన భూములలో సాగు చేయకపోవడం. అంతేకాదు సూరన్న, వర్షాభావ పరిస్థితుల వలన కూడా సున్నిత దశలో పంటకు తేమ అందకపోవడం. దీనితో పాటు మొక్క మొలక దశలో నీటి ముంపునకు గురవుతుంది. ఇవన్నీ కారణాల వలన తక్కువ దిగుబడులు రావచ్చు.
మేడం, మరి నా పొలంలో ఎప్పుడు నీళ్లు ఉంటేనే ఉంటాయి, ఎరువులు కూడా బాగా వేస్తా.
నీరు ఉండకపోవడమే కాదు సూరన్న, ఎక్కువ నీరు ఉన్నా మొక్క ముంపునకు గురి అవుతుంది.
గట్లనా మేడం?
అంతేకాదు సూరన్న, కీలక దశలో ఎరువులు తగిన మోతాదులో వేయకపోవడం, చీడపీడలను నివారించకపోవడం వలన కూడా నీ దిగుబడి తగ్గవచ్చు సూరన్న.
మరి ఇవన్నిటిని ఎదుర్కొని పంటని పండించేది ఎట్లా మేడం?
ఏముంది సూరన్న, కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి.
అవేంటి మేడం?
సూరన్న, ఇప్పుడు నువ్వు సాగు చేసే భూమి ఏ రకమైనది?
ఎర్ర నేలలు మేడం, అయినా ఏ భూమి అయితే ఏంది?
అట్లా కాదు సూరన్న, ఏ భూమి అయితే ఏమి కాదు, నువ్వు చేసే పంట భూమి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ మొక్కజొన్నకి సారవంతమైన నీరు, ఇంకే నల్లరేగడి, ఎర్ర ఇసుక ఇలాంటి నేలలు అనుకూలం. ఎందుకంటే ఇవి అధిక తేమను నివారిస్తాయి. అంతేకాని సూరన్న, చౌడు మరియు నీరు ఇంకని భూములలో సాగు చేస్తే నీకు దిగుబడులు రావు.
అవునా మేడం, నేను ఎర్ర నేలలోనే ఇది పండిస్తున్నాను.
అంతేకాదు సూరన్న, ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. అవును, నువ్వు ఈ పంట ఎప్పుడు వేశావు?
ఆగస్టు మొదటి వారంలో వేసిన మేడం.
అది సంగతి, అందుకే నీ పంట దిగుబడి తగ్గింది.
గదేంది మేడం, పంట విత్తనాలు పెట్టే సమయానికి దిగుబడికి సంబంధం ఏంటి?
అందరూ ఇలాగే ఆలోచిస్తారు సూరన్న, కానీ విత్తనాలు పెట్టే సమయం చాలా ముఖ్యమైనది. విత్తుత ఆలస్యం అయిన కొద్దీ దిగుబడులు తగ్గుతాయి.
గట్లయితే ఎప్పుడు ఏం చేయాలో చెప్పండి మేడం.
వర్షాధారపు పంట కాబట్టి జూన్ చివరి వారంలోనైనా లేదా జూలై మొదటి వారంలోనైనా విత్తుట మంచిది. అంతేకాదు సూరన్న, విత్తనాల రకాలు ఎంపిక కూడా ప్రాంతానికి తగిన విధంగా చేసుకోవాలి.
అవునా మేడం, గది ఎట్లనో మరి మీలాంటి వాళ్ళు చెప్తేనే కదా మాకు తెలిసేది.
అది ఎలా అంటే, రకాల ఎంపిక ఆయా ప్రాంతం యొక్క వర్షపాత కాలం మీద ఆధారపడి ఉంటుంది. ఎలా అంటే, అధిక వర్షపాతం గల ప్రాంతాలలో దీర్ఘ మరియు మధ్యకాలిక రకాలను, అలాగే వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాలలో స్వల్పకాలిక రకాలను సాగు చేయాలి.
ఏం వర్షమో ఏమో మేడం, ఏం రకాలు వాడాలి మేడం?
రకాల ఎంపిక అనేది ఆ ప్రాంతం యొక్క వర్షపాతము మరియు విస్తీర్ణ వీటి మీద ఆధారపడి ఉంటుంది.
గదేంది మేడం?
అవును సూరన్న, అధిక వర్షపాతం గల ప్రాంతాలలో దీర్ఘ మరియు మధ్యకాలిక రకాలను సాగు చేయవచ్చు. మహబూబ్ నగర్, మెదక్ మరియు కరీంనగర్ జిల్లాలలోని తేలిక నేలలకు స్వల్పకాలిక రకాలు అనువైనవి.
కొన్ని మంచి రకాలు ఏమైనా సూచించండి మేడం.
తప్పకుండా సూరన్న, మన రాష్ట్రం నుండే విడుదల చేసిన మంచి రకాలు చాలా ఉన్నాయి. వాటిలలో మధ్యకాలిక రకాలు అయిన DHM 121, DHM 119, కరీంనగర్ మక్కా 1 ఇలాంటివి మంచి రకాలు. స్వల్పకాలిక రకాలైన DHM 115, కరీంనగర్ మక్కా, KH 5991 ఇలాంటివి ఎంచుకోవచ్చు. ఇవే కాదు సూరన్న, నీ దిగుబడులు ఆ ప్రాంతం యొక్క వర్షపాతం మీద కూడా ఆధారపడి ఉంటాయి.
ఏం వర్షమో ఏమో మేడం.
అదేంటి సూరన్న అలా మాట్లాడుతున్నావు?
ఏం చెప్పాలా మేడం, ఎన్ని వర్షాలు పడ్డా భూమి గట్లనే ఉంటుంది.
ఓ సూరన్న, భూమిలో పంట వేసే ముందు తగిన పద్ధతులు పాటించాలి. ఇలాంటివి చేస్తే భూమి సారవంతమై మొక్కలకు తగిన పోషణను అందిస్తాయి.
అంటే పంట వేసే ముందు దుక్కి దున్నడం కదా మేడం?
అదొక్కటే కాదు సూరన్న, దుక్కి దున్నినప్పుడే ఒక ఎకరాకు 10 టన్నుల చొప్పున పశువుల ఎరువును వేస్తే భూమి సారవంతమై ఉంటుంది. దీనితో పాటు 60 సెంటీమీటర్ల వెడల్పున కాలువలు చేసుకుంటే నీటి పారుదలకు అనువుగా ఉంటుంది.
గంత దూరం అయితే ఎకరానికి మొక్కలు తగ్గి దిగుబడి తగ్గుతుందేమో మేడం.
రైతులందరూ సాధారణంగా ఇలాగే ఆలోచిస్తారు, కానీ ఇదే తప్పు సూరన్న. ఎందుకంటే ఎకరానికి 30,000 మొక్కలు ఉండేలాగా సాలుసాలుకు 60 సెంటీమీటర్ల వెడల్పు మరియు మొక్క మొక్కకు 20 సెంటీమీటర్లు ఉండేలా చూసుకుంటే మంచిది. ఇలా వేసుకుంటే 7 నుండి 8 కిలోల విత్తనాలతో ఒక ఎకరం వరకు సాగు చేయవచ్చు.
అయ్యో మేడం, గంత తక్కువ వేస్తే కొన్ని మొలకెత్తకపోతే నష్టమే కదా.
అందుకే సూరన్న, ముందుగా విత్తన శుద్ధి చేయాలి.
విత్తన శుద్ధియా, అదెందుకు?
విత్తన శుద్ధి ఎందుకంటే సూరన్న, విత్తనాలలో మొలకెత్తకుండా చేసేందుకు చీడ పురుగులు ఉంటాయి. వాటిని నాశనం చేసేందుకు పంట విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున మ్యాంకోజెబ్ లేదా థైరామ్ లేదా క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో మొక్కలను ఆశించే తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు.
తగిన మోతాదు అంటే ఎంత మేడం?
ఎంత నా సూరన్న, ఒక ఎకరాకి 175 కేజీల యూరియా చొప్పున వేయాలి. ఇది విత్తే సమయంలో ఒకసారి, విత్తిన 30 నుండి 32 రోజులకు ఒకసారి, ఇంకా మిగతాది 50 నుండి 52 రోజులకు వేయాలి. అంతేకాదు సూరన్న, వీటన్నింటితో పాటు సరైన ఎరువులు, నత్రజని, భాస్వరం, పొటాషియం, జింక్ తగిన విధంగా తగిన మోతాదులో తగిన సమయంలో వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. దీనితో పాటు ఎకరాకు 50 కేజీల చొప్పున DAP లేదా 150 కేజీల చొప్పున సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. దీని వలన భూమికి భాస్వరం లభిస్తుంది. భాస్వరం అనేది పైరు తొలి దశలో అత్యవసరం. ఇంకా వీటితో పాటు పొటాషియం కూడా వేయాలి. ఇది ఎకరానికి 35 కేజీల చొప్పున మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. పొటాషియంను మనం ఆఖరి దుక్కిలో వేసుకున్నట్లయితే మంచి లాభాలు పొందుతాం.
ఇవేనా మేడం, అట్లనే వేస్తా.
ఇవే కాదు సూరన్న, జింక్ కూడా మొక్కజొన్న ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
అవునా మేడం, జింక్ కూడా వేసేస్తా, ఏముంది?
ఓ సూరన్న, వేసేస్తా అంటాం కానీ జింక్ ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు, అవసరం ఉన్నప్పుడే వేయాలి.
అది ఎట్లా తెలిసేది మేడం?
ఏం లేదు సూరన్న, భూమిలో జింక్ లోపం ఉన్నప్పుడు మనకు కొన్ని సూచనలు కనిపిస్తాయి. అవేంటంటే, 5 లేదా 6 ఆకుల దశలో ఉన్నప్పుడు మొక్క పైనుంచి లేదా పైనుంచి 2 లేదా 3 ఆకు కింద భాగంలో లోపలక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు ఆకులపై పాలిపోయిన పసుపు మరియు తెలుపు రంగు చారలు ఏర్పడతాయి. ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఆకులలో ఈనెలు అనేటివి ఎర్ర రంగుకు మారిపోతాయి. వీటితో పాటు సూరన్న, కొత్తగా వచ్చిన ఆకులు అనేవి దాదాపుగా తెల్లగా మారిపోతాయి. దీన్ని ఏమంటారంటే తెల్ల మొగ్గ అంటారు.
మరి గిట్లయితే ఏం మందు వేస్తే ఈ జింక్ లోపం సవరించవచ్చు మేడం?
భూమిలో జింక్ లోపం ఉన్నప్పుడు 50 కేజీల జింక్ సల్ఫేట్ 1 హెక్టార్ కి వేయాలి. లేకపోతే జింక్ లోపం అనేది భూమిలో ఉండొచ్చు, లేకపోతే మొక్కల్లో ఉండవచ్చు. భూమిలో ఉన్నప్పుడు మనం 50 కేజీల జింక్ సల్ఫేట్ ని 3 పంటలకు ఒకసారి వేసుకోవాలి. అదే మొక్కల్లో ఉంటే జింక్ సల్ఫేట్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
అట్లానే చేస్తా మేడం.
ఎరువులు వేసినంత మాత్రమే సరిపోదు సూరన్న.
ఇంకేం చెయ్యాలి మేడం?
భూమిలో వేసిన ఎరువులను కూడా పంటకు అందేలా చూసుకోవాలి.
మీరు చెప్పేది అర్థం కాలేదు మేడం.
ఏం లేదు సూరన్న, కలుపు మొక్కలు భూమిలో ఉన్న పోషకాలన్నింటినీ తీసివేస్తాయి, కాబట్టి కలుపు లేకుండా చూసుకోవాలి. మొదటి 3-4 వారాల వరకు పెరుగుదల అనేది నెమ్మదిగా ఉంటది మొక్కది, కాబట్టి మొదటి 3 వారాల వరకు మనం కలుపు లేకుండా చూడాలి. ఇలా చేస్తే మనకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. దానితో పాటు మనం అట్రజిన్, కలుపు మొక్కల్ని తీసేయడానికి సూరన్న మనం అట్రజిన్ ని వేసుకోవచ్చు. దీనికోసం మనం 800 గ్రాముల అట్రజిన్ ని వేసుకోవచ్చు. దాని వలన కలుపు మొక్కలు అనేవి తీసేయవచ్చు.
ఇవన్నీ చేస్తాం మేడం, అయినా పంటకేదైనా అయితే అంత నష్టమే కదా?
అదేంటి సూరన్న అలా అంటావు? తగిన పద్ధతులు పాటిస్తే కష్టమేం కాదు. కాని ఒకవేళ పంట పోయినా బ్రతకడానికి ఆధారం ఉండాలంటే అంతర పంటలుగా 2 మొక్కజొన్న సాలులకు 1 సాలు కంది లేదా పెసర లేదా వేరుశెనగ లేదా బొబ్బర్లు ఇలాంటివి వేసుకోవచ్చు.
అవునా మేడం? అయితే ఇవన్నీ పాటించి తీరుతా.
అంతేకాదు సూరన్న, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నీటి యాజమాన్యం మొక్కజొన్నకు ఖరీఫ్ లో 350 నుండి 500 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. కాబట్టి నీటి ముంపును లేత దశలో మొక్క తట్టుకోలేదు.
మరి ఏం చేయాలి మేడం? మాదేమో వర్షం మీద ఆధారపడి పండించే పంటలు, నీటి కొరత.
అలాంటప్పుడు సూరన్న 1 లేక 2 తడులు ముఖ్య దశలు అనగా పూత మరియు గింజ పాలు పోసుకునే దశలో ఇవ్వాలి. వీటన్నింటితో పాటు సూరన్న చీడపీడలను కూడా నివారించాలి. అలా చేస్తే ఖరీఫ్ మొక్కజొన్నలో కూడా నీకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.
గట్లనే మేడం, ఇవన్నీ చేసి ఖరీఫ్ లో కూడా మంచి దిగుబడులు సాధిస్తా.
ఓ సూరన్న, ఆఫీసర్తో మాట్లాడినావంట కదనే, ఏం చెప్పిండు?
పంట సాగుకు అన్ని సూచనలు ఇచ్చిండే, గవేవో మంచిగా పాటిస్తే చెప్పినట్లే దిగుబడి వచ్చేటట్లు ఉందే.
అవునానే, అయితే ఆ గవి నాకు చెప్పు, నేను కూడా పాటిస్తా.
సరేనే చెప్తా.
ఓ అయ్యా, పెరడేంది గట్లుంది, పెట్టుబడి వస్తుందా రాదా?
వాళ్ళు ఇచ్చిన సలహాలు పాటిస్తే చాలు, ఇంకా దిగులక్కర్లేదు.
ఇదేదో బాగుందే, మరి గట్లనే చెయ్యయ్యా. ఇంకా
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక గుళ్ళు.
ఈ వారం మన చీనుక బుర్రు కార్యక్రమంలో క్రియాత్మక ఆహారాల యొక్క ఉపయోగాలు మరియు లాభాలు ఏంటో తెలుసుకుందాం.
కావ్య, కావ్య, భోజనానికి సమయమైంది రామ్మా.
ఇదిగో అమ్మా, చేతులు కడుక్కొని వస్తున్నాను.
అలాగే ఆలోపు కంచంలో భోజనం పెడతాను.
సరే అమ్మా.
ఏమో నీ తిండి నా ప్రాణానికి వచ్చింది. ఒక పక్క రోజు స్కూల్ కి వెళ్లే హడావిడిలో నీకు ఎలాంటి పోషణ అందుతుందో అని రోజు దిగులే.
రోజు నువ్వు స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తావు కదమ్మా, మరి ఇంటికి వచ్చాక కూడా నాకెందుకు పాఠాలు చెప్తున్నావు?
బాగానే హేళన చేస్తున్నావు, కానీ ప్లేట్లో పెట్టిన ప్రతి ఒక్క ఆహార పదార్థాన్ని వదిలిపెట్టకుండా తినకపోతే అప్పుడు చెప్తా నీ పని.
ఎందుకమ్మా, నీకు తెలుసు కదా నాకు కాయగూరలన్నా అస్సలు పడదని. నీకు తెలుసు కదా ఎందుకు ఇలా రోజు తిను తిను అని బ్రతిమలాడుతుంటావు?
అలా అనకు కావ్య. ఇప్పుడు నీది ఎదిగే వయసు కాబట్టి నీకు సరైన పోషణ చాలా అవసరం. దానివల్ల నీకు చాలా లాభాలుంటాయి. ముఖ్యంగా క్రియాత్మక ఆహారాలు నీకు చాలా అవసరం.
క్రియాత్మక ఆహారాల అంటే ఏంటమ్మా?
అదేంటి కావ్య, నీకు స్కూల్లో క్రియాత్మక ఆహారాల గురించి ఎటువంటి అవగాహన ఇవ్వలేదా?
అయ్యో అమ్మా, ఉంటే ఇలా నేను ఎందుకు అడుగుతాను? అయినా నువ్వు కూడా సైన్స్ టీచరే కదమ్మా, నీకు తెలిసి ఉండాలి కదా క్రియాత్మక ఆహార పదార్థాలు ఏంటో. నువ్వు చెప్పొచ్చు కదమ్మా, తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది.
చాలా మంచి విషయం, చెప్పడానికి నేను ఎందుకు కాదంటాను కావ్య. అయినా నేను చెప్తే నువ్వు వింటావా ఏంటి? నాకు అసలు నమ్మకమే లేదు. నాకు ఆ నమ్మకం రావాలంటే నేను పెట్టిన భోజనం అంతా తినేయాలి.
అలాగే అమ్మా, ఖచ్చితంగా తింటాను.
చాలా మంచిది కావ్య. అయితే మనం క్రియాత్మక ఆహారం అంటే ఏమిటో తెలుసుకుందాము. క్రియాత్మక ఆహారం అంటే మనం తినే ఆహారంలో ఎక్కువగా పోషక విలువలు కలిగి ఉన్న ఆహారం తీసుకుని దాని ద్వారా మన ఆరోగ్య స్థితిని మెరుగుపరుచుకునే అవకాశం తీసుకునటమే క్రియాత్మక ఆహారంగా గ్రహిస్తారు.
అంటే అమ్మా, మనం తీసుకునే ఆహారంలో అధికంగా పోషక విలువలు జత చేసి తీసుకునే ఆహారాన్ని క్రియాత్మక ఆహారం అంటామా?
చాలా చక్కగా చెప్పావు కావ్య. క్రియాత్మక ఆహారం అంటే పోషక విలువలు ఉండడమే కాదు, మన ఆరోగ్య స్థితిని మెరుగుపరుచుకోవడం ముఖ్య భాగంగా క్రియాత్మక ఆహారం పనిచేస్తుంది.
ఓ అవునా అమ్మా, ఆరోగ్య స్థితి అంటున్నావు కదా, ఎలాంటి ఆరోగ్య పరిస్థితుల నుంచి క్రియాత్మక ఆహారం కాపాడుతుంది?
దాని దగ్గరికే వస్తున్నాను కావ్య. క్రియాత్మక ఆహారం జీర్ణక్రియ వ్యవస్థను, మలబద్ధకాన్ని మెరుగుపరుస్తుంది, మన పేగుల ఆంతర్యాన్ని మెరుగుపరుస్తుంది.
అంటే ఇవి మన శరీరంలో జరిగే జీర్ణక్రియకు చాలా ఉపయోగపడతాయన్నమాట.
ఆ అవును కావ్య, మన శరీరంలో జరిగే జీర్ణ వ్యవస్థ మాత్రమే కాదు, మనకు గుండెపోటు నుండి కూడా కాపాడతాయి.
అవునమ్మా, మనకు క్రియాత్మక ఆహారం దేని నుండి లభిస్తాయి?
ఆ అక్కడికే వస్తున్నాను కావ్య. మనకివి పాల పదార్థాలు, పీచు పదార్థాలు, ముడి సరుకులు, పండ్లు, కాయగూరలు, మాంసకృతుల నుండి లభిస్తాయి.
ఓ అవునా అమ్మా?
ఆ అవును కావ్య. ముందుగా మనం పీచు పదార్థాలు గనుక చూసుకుంటే మనకు చాలా స్థూల పోషకాలు కలిగి ఉంటాయి. వీటిలో మన దగ్గర ఉన్న వరి మరియు గోధుమల్లో మనకు క్రియాత్మక ఆహారం ఎక్కువగా లభిస్తాయి. ఇకపోతే జొన్నలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలలో మనకు తక్కువ మోతాదులో లభిస్తాయి.
అందుకేనా అమ్మా చపాతీలు ఆరోగ్యానికి చాలా మంచివి?
చపాతీలు అనే కాదు కావ్య, మనకు ఉన్న ముడి ధాన్యాలలో ఎక్కువగా మనకి మాంసకృతులు లభిస్తాయి. అంతేకాకుండా సూక్ష్మ పోషకాలు కూడా లభిస్తాయి.
మరి ఇందాక పాల పదార్థాల్లో ఉంటాయని కూడా చెప్పావు కదమ్మా.
అవును కావ్య, ఇప్పుడు మనకు ఉన్న అధునాతన ఆహారంలో ప్రస్తుతం మనకు యోగర్ట్ లభిస్తుంది. ఇది మంచి బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. అది మన జీర్ణాశయంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను చంపి మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాదు పండ్లు కూడా మనకు అనేక ఆహార పోషకాలను మరియు మంచి లాభాలను అందజేస్తాయి.
జీవితంలో ఆహారం ఎందుకంత ప్రాముఖ్యత చూపుతుందమ్మా?
మన శరీరం ఒక యంత్రం లాంటిది కావ్య. ఇంధనం లేకపోతే యంత్రం ఎలా పనిచేయదో అలా మన శరీరం కూడా ఆహారం లేకపోతే పనిచేయదు. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా మనం ఏ ఆహారం తీసుకుంటున్నామో నియంత్రణ లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆహారం, శరీర తత్వం, శరీర రసాయన క్రియలు, ఆహార ప్రభావం మన మీద ఉంటుంది.
అంటే ఇప్పుడు మనం క్రియాత్మక ఆహారం వలన మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చన్నమాట.
అవును కావ్య, మన శరీర నిర్మాణంలో ఆహారం ఎక్కువ భాగం తీసుకుంటుంది, మన బరువును అదుపులో పెడుతుంది. క్రియాత్మక ఆహారం ఇందుకు మంచి ఉదాహరణ.
అంటే మనం తీసుకునే ఆహారంతోనే మనకు వచ్చే ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నమాటమ్మా.
ఆ చాలా చక్కగా చెప్పావు కావ్య. మనం తీసుకునే ఆహారంలో పీచు అంటే అన్నం, రొట్టె, బ్రెడ్ వగైరా వంటివి, వీటిని కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఈ ఆహార పదార్థాలలో బి విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటమే కాకుండా మరిన్ని కార్బోహైడ్రేట్లు కూడా లభిస్తాయి.
ఓ అవునా అమ్మా, మరి మనం తీసుకునే పండ్లలో కూడా క్రియాత్మక ఆహారాలు ఎలా పనిచేస్తాయో చెప్పవా?
పండ్లలో కొవ్వు, ఉప్పు తక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, సి లాంటివి అధికంగా లభిస్తాయి. పొటాషియం, మరికొన్ని ఖనిజ లవణాలు కూడా లభించటమే కాక ఫైబర్ అధికంగా లభిస్తుంది. అందుకే కావ్య, మనం ఏ వేళలో లభించే పండ్లను వీలైనప్పుడల్లా తాజా పండ్లను తినటం కూడా చాలా మేలు.
ఆ అవునమ్మా, మా టీచర్ కూడా పండ్లు చాలా బాగా తినాలని చెప్తుంది.
అంతేకాదు కావ్య, మనం తీసుకునే కాయగూరలు కూడా తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. విటమిన్ ఏ సిలు ఎక్కువగాను లభిస్తాయి. ఫైబర్, ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.
ఓ అవునా అమ్మా, అన్నిటి గురించి చెప్తున్నావు కదా, మరి మాంసకృతుల లాభాలేంటో చెప్పమ్మా.
హా కావ్య, నీకు ఇష్టం వచ్చిన వాటి దగ్గరికే వస్తున్నాను. మాంసం, చేపలు, చికెన్, గుడ్లు, జీడిపప్పు మరియు పిస్తా వంటి పదార్థాలలో సాధారణంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఐరన్, బి విటమిన్, మరికొన్ని ఖనిజ లవణాలు కూడా బాగానే ఉంటాయి. కొవ్వు కూడా అధికంగానే ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి.
అవునమ్మా, ఇంతకీ పాలు మరియు పెరుగు వలన క్రియాత్మక ఆహారం ఏ విధంగా పనిచేస్తుంది?
మనకు లభించే పాలు, పెరుగు ఉత్పత్తులలో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, కొన్ని ఖనిజ లవణాలు ఎక్కువగా లభిస్తాయి. కొవ్వు కూడా అధికంగా ఉంటుంది.
మరి మనకు స్వీట్లు, నూనెలు ఎందుకు ఎక్కువగా తినకూడదు అని అంటారు?
స్వీట్లు, నూనె వంటి ఆహార పదార్థాలలో పోషక విలువలు అంతగా ఉండవు, కానీ కెలరీలు మాత్రం సమృద్ధిగా లభిస్తాయి. కేకులు, స్వీట్లు లాంటి వాటిని ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
ఇంతకిలా నన్ను ఎప్పుడు తినకుండా ఉండకు అని ఎందుకంటూ ఉంటావు?
ఇది కూడా తెలియదా కావ్య, మన ఆహారాన్ని అస్సలు తీసుకోకపోతే మన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఏ భాగమైనా తీవ్ర వ్యాధితో బాధపడుతున్నప్పుడు పక్షవాతం వల్ల కోమాలోకి వెళ్లిపోతారు.
మనకి ముఖ్యంగా క్రియాత్మక ఆహారం నుండి లభించే పోషక విలువలు ఏంటి అమ్మా?
మన మనుగడకు అవసరమైన ఆహారం ద్వారా మనకు లభించే పోషక విలువలు కార్బోహైడ్రేట్లు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు, పీచు పదార్థం, సమతుల ఆహారం. మన శరీరం పనిచేయటానికి ఆహారం, నీరు చాలా అవసరం. ఈ రెండు అతి ముఖ్యమైన పోషకావసరాలు. మన శరీరంలోనికి ప్రవేశించే ప్రమాదకరమైన బ్యాక్టీరియాలతో పోరాటం సల్పటానికి, శరీరానికి అవసరమైన నీటి సమతుల్యతను కాపాడటానికి, ఇతరత్ర మరెన్నో శరీర ధర్మ నిర్వహణల కోసం ఆహారం ద్వారా లభించే అనేక రసాయనాలు శరీరానికెంతగానో అవసరమవుతాయి.
హో, చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నానమ్మా.
ఆహారం, ఆరోగ్యం రెండు చాలా ముఖ్యం కావ్య. ఇకపోతే మన పెద్దలు ఊరికే చెప్పలేదు ఆరోగ్యమే మహాభాగ్యమని. శరీరారోగ్యానికి అవసరమైన ఇలాంటి అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ, ప్రాధాన్యతనిస్తూ మనం సక్రమైన ఆరోగ్యంతో ఉండటానికి ఏ ఏ ఆహార పదార్థాలను తీసుకుంటాము అనేది చాలా ముఖ్యమైనది.
ఇందాక క్రియాత్మక ఆహారం మనకు గుండెపోటు నుండి రక్షిస్తాయని చెప్పావు కదా, దాని గురించి కొంచెం వివరించి చెప్పమ్మా.
అలాగే కావ్య, మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గుండె జబ్బుతో దాదాపు చాలా మంది బాధపడుతున్నారు. వీటికి ఆకుకూరలు, ముడిధాన్యాలు, బెర్రీ పండ్లు, అవకాడో, చేపలు, బిన్నీసు, టమాటాలు, బాదాము, నూనె గింజలు కలిగి ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు రక్తపోటు, కొవ్వు మరియు ఇతర గుండె జబ్బుల నుండి కాపాడతాయి. అంతేకాదు, మనకు అల్లం మరియు గ్రీన్ టీ వంటివి కూడా మన గుండె జబ్బును తగ్గించే అవకాశం ఉంటుంది.
వీటి ద్వారా మనకు గుండెపోటు నుండి రక్షించుకునే అవకాశం ఉందన్నమాట.
అవును కావ్య, అందుకే మనం తినే ఆహారం క్రియాత్మక ఆహారమైతే ఎన్నో లాభాలు. ముందు చెప్పిన ఆహార పదార్థాలతో పాటు ద్రాక్ష, బిన్నీస్, ఓట్స్ మరియు నిమ్మజాతి పండ్లు కూడా చాలా సహాయపడతాయి.
హో అలాగా అమ్మా, ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాను. రేపు మా స్కూల్కి వెళ్లి నా స్నేహితులకు కూడా క్రియాత్మక ఆహారం తినమని చెప్తాను.
అలాగే కావ్య.
సరేనమ్మా, నీకు నేను మాటిచ్చాను కదా, ఇప్పుడు నువ్వు పెట్టిందంతా తింటాను అని. ఖచ్చితంగా పూర్తి చేస్తానమ్మా.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచుల్లో క్యాప్సికం చట్నీ తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే క్యాప్సికం చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. క్యాప్సికం చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు: క్యాప్సికం 2, వేయించిన మెంతుల పొడి అర చెంచా, ఇంగువ పావు చెంచా, నిమ్మరసం సరిపడినంత, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నువ్వుల నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 చెంచా, ఆవపొడి 1 చెంచా. అందరూ రాసుకుంటున్నారు కదా, మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి. క్యాప్సికం 2, వేయించిన మెంతుల పొడి 1/2 చెంచా, ఇంగువ 1/2 చెంచా, నిమ్మరసం సరిపడినంత, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నువ్వుల నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 చెంచా, ఆవపొడి 1 చెంచా. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్లిపోదాం. క్యాప్సికం ను కడిగి తుడిచి చిన్న ముక్కల్లా కోసుకోవాలి. బాణల్లో నూనెను వేడి చేసి ఆవాలు వేయించాలి. ఆవాలు చిటపడలాడిన తర్వాత క్యాప్సికం ముక్కలు, చిటికెడు, ఉప్పు వేసి మూత పెట్టి మంట తగ్గించాలి. క్యాప్సికం ముక్కలు బాగా మగ్గిన తర్వాత మెంతిపొడి, ఆవపొడి, తగినంత ఉప్పు, కారం, ఇంగువ వేసి కలపాలి. 5 నిమిషాలకు నూనె పైకి తేలుతుంది. అప్పుడు దించేసి నిమ్మరసం పిండాలి. ఈ చట్నీ 2-3 రోజుల వరకు ఉంటుంది. దీన్ని దోశల్లోకి, అన్నంలోకి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. విన్నారు కదా క్యాప్సికం చట్నీ తయారీ విధానం? మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి. క్యాప్సికం ను కడిగి తుడిచి చిన్న ముక్కల్లా కోసుకోవాలి. బాణల్లో నూనెను వేడి చేసి ఆవాలు వేయించాలి. ఆవాలు చిటపడలాడిన తర్వాత క్యాప్సికం ముక్కలు, చిటికెడు, ఉప్పు వేసి మూత పెట్టి మంట తగ్గించాలి. క్యాప్సికం ముక్కలు బాగా మగ్గిన తర్వాత మెంతిపొడి, ఆవపొడి, తగినంత ఉప్పు, కారం, ఇంగువ వేసి కలపాలి. 5 నిమిషాలకు నూనె పైకి తేలుతుంది. అప్పుడు దించేసి నిమ్మరసం పిండాలి. ఈ చట్నీ 2-3 రోజుల వరకు ఉంటుంది. ఇక మనం దీనిలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుందాం. పోషక విలువలు: నీరు అధిక శాతంలో ఉంటుంది, పిండి పదార్థాలు, క్యాలరీలు ఎక్కువగా లభిస్తాయి. ఆరోగ్య లాభాలు: కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు. విన్నారు కదా క్యాప్సికం చట్నీలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు? మరింకెందుకు ఆలస్యం, త్వర త్వరగా చేసేసుకోండి. వచ్చే వారం మరో వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: మిరప పంట వద్ద పెంచకూడని పంట ఏది? ఏ వంగ, బి జొన్న. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ వంగ. గత వారం రెండవ ప్రశ్న: ఎకరా మిరప పంటలో ఎన్ని పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలి? ఏ 10 నుండి 15, బి 20 నుండి 35. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 10 నుండి 15. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపినవారు వి నాగేశ్వరరావు, నర్సాపురం, స్వప్న, సిద్దిపేట. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు ప్రభాకర్, హన్మకొండ. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు జిఎస్ దేవి, జోగిపేట్. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: ప్రపంచ జనాభా దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? ఏ జులై 10, బి జులై 11. ప్రశ్న మరోసారి: ప్రపంచ జనాభా దినోత్సవమును ఎప్పుడు జరుపుకుంటారు? ఏ జులై 10, బి జులై 11. ఈ వారం రెండవ ప్రశ్న: ప్రపంచ జనాభా దినోత్సవం ఏ సంవత్సరం నుంచి ఏర్పాటు చేయబడింది? ఏ 1987, బి 1989. ప్రశ్న మరోసారి: ప్రపంచ జనాభా దినోత్సవం ఏ సంవత్సరం నుండి ఏర్పాటు చేయబడింది? ఏ 1987, బి 1989. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1 ఏ అని, బి అయితే 1 బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2 ఏ అని, బి అయితే 2 బి అని మీ పేరు, మీ ఊరు టైప్ చేసి 9550704672 నంబర్ మరోసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.